నాలుగు కాలు జంతికను అంబా అంబా అంటాను, తీయని పాలు ఎత్తాను, నేను ఆవును నేను ఆవును.
బాబు దయచేసి ఒక తోడి వండి వీటిని కట్టేద్దాం.
అలాగో తప్పాలు ఇచ్చాను, పాలు తీసాను.
పాలు తీయడం ఏంట్రా?
మరి పాలు ఇవ్వకపోతే గొడ్డావు అంటావు కదా.
లేకపోతే ఏంటి పాఠం?
లేకపోతే
పాఠం చదవడం కూడా చేత కాదు.
నాకు రాకపోవడం అంటే నాలుగు కాలు జంతికను
అర్థం అలాగేం కాదు. నేను చెప్తాను నేర్చుకో. నాలుగు కాల జంతువును
జంతువును
అంబా అంబా అంటాను, తీయటి పాలు ఇస్తాను, నేనెవరని దానికి సమాధానమే ఆవురా.
నాకు ప్రశ్న సమాధానం ఒకసారి
వెళ్ళిపోయింది.
అప్పుడు హెడ్ మాస్టర్ గారు, అబ్బా ఇంత తెలివైనడు, ఇంతవరకు ఊరి మీద ఉండిపోయాడు అని ఆ రెండో రోజున ప్యాస్ చేశారు.
అంటే ఆరో తరగతి వెళ్ళావన్నమాట.
ఎంత తెలివైనడు కిందకి పంపించడో మనకి మీదకి పంపించాడు.
ఐదు
నుండి నాలుగు, నాలుగు నుండి మూడు, మూడు నుండి రెండు, రెండు నుండి ఒకటికే ఒకటో తరగతి
బాగా పాస్ అయిపోయారు.
నీ చదువు ఏంటి కిందకి వచ్చేసింది?
కిందకంటే
మా చదువు అలా కదే.
నేను మీదకి వెళ్ళానా?
మీదకంటే
ఐదు నుండి అక్కడికి వెళ్ళాను
నాలుగో తరగతికి
కదా. ఈ నాలుగు అనేది ఐదుకి ఎక్కడికి అనిపిస్తుంది?
ఐదు మీద నాలుగు,
నాలుగు మీద
మూడు,
మూడు మీద
రెండు,
రెండు మీద
ఒకటి.
అలా మనం మీదకి వెళ్ళాం.
వెరైటీ చదువులో ఉందిరా
అమ్మా. ఒకటో తరగతిలో అడుగెట్టానా ఆ రోజు నా ముహూర్త బలం. అప్పుడే మా ఇన్స్పెక్టర్ గారు కరెక్ట్ గా స్కూల్కి వెళ్ళిపోచ్చారు.
మంచి పని
అమ్మా. అప్పుడు మా హెడ్ మాస్టర్ గారు బాధ చూడు, బిల్లల ప్యాకెట్ కొన్నాడు, ఇంటింటికి వచ్చాడు. ఒక్కొక్క పిల్లడికి ఒక్కొక్క బిల్లలు ఇచ్చి, ఒరే గొర్రె పిల్లలు ఇప్పుకొని మీరు బడికి రాకుండా మరి పొలాలకు
వెళ్ళిపోకండి
అని చెప్పి బతిమాలాడు. నాకు మాత్రం మూడు బిల్లలు ఇచ్చాడు. మరి మొండు కదా ఈ మూడు బిల్లలు తీసుకొని బడికి వెళ్ళానా. షర్ట్ ఇప్పేశాను, కిటికీ దగ్గర కూర్చున్నాను. ఇన్స్పెక్టర్ గారు వచ్చారు.
వచ్చారండి.
ఆ పాఠశాల చాలా బాగుందయ్యా, పిల్లలంతా క్రమశిక్షణగా
ఉన్నారు
అని పోడీసి అప్పుడు నన్ను చూశాడు.
కిటికీ దగ్గర ఉన్నావు కదా,
ఓరి బడుద్దాయి విధవా, లద్దగాడిదిలాగా షర్ట్ ఇప్పేసి కిటికీ దగ్గర ఉన్నావా అన్నాడు. మనం ఇన్స్పెక్టర్ బెదిరిపోలే. ఓ ఇన్స్పెక్టర్, ఏ ఊరు నుండి వచ్చి ఎంత కేకలేస్తున్నావు? నా ఇష్టం, నేనేటి ఓరకనే కిటికీ దగ్గర ఉన్నానా?
కూర్చోలేదన్నమాట.
వాడి పెళ్ళడానికి వీడు ఎత్తుకుపోయాడు, వెతకడానికి ఇంకొకటి వెళ్ళాడు. ఆ వెతకడానికి వెళ్ళిన వాడి అమ్మ మగుడి కోసం ఇక్కడ కూర్చున్నాను.
ఇదేంట్రా బాబు, ఎవరి పిల్లలకి ఎవరు తీసుకుపోతే నీకెందుకు?
ఏమిటి ఈ భారతదేశంలో ఒకడు భార్య అని ఇంకొకటి ఎత్తుకుపోతే అడగడం భారత పౌరుడిగా నాకు ఆ మాత్రం హక్కు లేదా?
అది నిజమేనండి, అది మన భారత సంస్కృతి కూడా కాదు
కదా.
అయితే నాకు తెలియకడుగుతున్నాను, ఎవరి పిల్లలకి ఎవరు తీసుకుపోయినట్టు?
వాడి పిల్లలకి వీడు ఎత్తుకుపోలేదా? ఎంత మరిచిపోయా? అంటే తమరు బాలనాగమ్మ కథ తప్పించి మరి ఏ కథలు రావా?
సీతారామ కళ్యాణం చెబుతానయ్యా
కదా. మరి రాముడు పిల్లం ఎవరు?
సీతాదేవి.
ఆ సీతమ్మను ఎత్తుకుపోయేది ఎవరు?
రావణాసురుడు.
అంటే వాడి పిల్లడానికి వీడు ఎత్తుకుపోయాడా లేదా?
అవునండి.
ఆ రావణాసురుడు ఎత్తుకుపోయిన సీతమ్మను వెతకడానికి ఎవరు వెళ్ళారు?
ఆంజనేయుడు.
ఆంజనేయుడి తల్లి ఎవరు?
అంజలిదేవి.
అంజలిదేవి మొగుడెవరు?
వాయుదేవుడు.
వాయుదేవుడు అంటే ఎవరు?
గాలి.
అంటే ఆ గాలి కోసం నేను ఈ కిటికీ దగ్గర ఉన్నాను, నా ఊసి నీకు అనవసరం పో అన్నాను. ఇన్స్పెక్టర్ గారు ఎనక్కి తిరగబడిపోయారు. అమ్మో వీడు గొప్ప తెలివైన వాడు, వీడికి ఎలాగా బడిలో ఉంచితే లాభం లేదు, ఊరి మీద వదిలిమన్నారు. అప్పుడు నుండి నా గొప్ప నాలెడ్జీ పెరిగిపోయిందమ్మా. ఆహా, ఊరి మీద కదా ఇక ఎక్కాలనుకో పేర్లనుకో గొప్ప తమాషాగా నాకు గొప్ప నాలెడ్జ్ వెళ్ళిపోయింది. నా గొప్ప ఎక్కాలి
వచ్చు
నాక ఒకటి ఐదు పది పదకొండు ఇరవై ముప్పై నలభై యాభై ఇవన్నీ చిన్నవన్నీ అలా సైడ్ కొదిలేసాను.
మంచి పని చేశాం.
మీకు ఏ అక్కం కావాలో అడగండి, నేను చెప్పడానికి సిద్ధం.
అంటే ఒకటి ఐదు పది ఇరవై ముప్పై వచ్చారు. ఈ మధ్య నుండి మరి రావు అన్నమాట. మరేమద్దు కానీ తొమ్మిది అక్కం చదువురా.
తొమ్మిదే అర్జెంట్ చదివేస్తాం. తొమ్మిది ఒకటిలో తొమ్మిది, తొమ్మిది రెండులో తొమ్మిది, తొమ్మిది మూడులో తొమ్మిది, తొమ్మిది నాలుగులో తొమ్మిది, తొమ్మిది ఐదులో తొమ్మిది, తొమ్మిది ఆరులో తొమ్మిది, తొమ్మిది ఏళ్ళ తొమ్మిది, తొమ్మిది ఎనిమిది తొమ్మిది, తొమ్మిది తొమ్మిది తొమ్మిది, తొమ్మిది పది తొమ్మిది.
బాబా బాగా చదివేశారా?
ఏమేపోతే తొమ్మిది ఓట్ల తొమ్మిది, తొమ్మిది ఏళ్ళ పద్దెనిమిది కదా.
పద్దెనిమిది. ఆ పద్దెనిమిది ఎలా రాస్తావు?
ఒకటి ప్రక్కన ఎనిమిది రాస్తారు.
ఆ ఒకటి ఎనిమిది కలుపుకో.
తొమ్మిది.
తొమ్మిది మూడుల ఇరవై ఏడు, రెండు ఏడు ఎంతరా?
తొమ్మిది.
తొమ్మిది నాలుగు ముప్పై ఆరు, మూడు ఉన్నారు.
తొమ్మిది.
తొమ్మిది ఐదుల నలభై ఐదు, నాలుగు ఐదు.
తొమ్మిది.
తొమ్మిది ఆరుల యాభై నాలుగు, ఐదున నాలుగు.
తొమ్మిది.
తొమ్మిది ఏళ్ళ అరవై మూడు, ఆరు మూడు.
తొమ్మిది.
తొమ్మిది ఎనిమిది డెబ్బై రెండు, ఏడు రెండు.
తొమ్మిది.
తొమ్మిది తొమ్మిది ఎనభై ఒకటి, ఎనిమిది ఒకటి.
తొమ్మిది.
తొమ్మిది పదులు తొంభై, తొమ్మిది సున్నా.
తొమ్మిది.
ఎనిమిది తాత చెప్పుకో, నా యాక్కం తప్పు.
ఒరే అన్నయ్య, వీడు గుణిస్తున్నాడు, విడదీసి కలిపేస్తున్నాడు.
అలా కలిపిస్తే అన్ని ఎలా సమానంగా వస్తాయా?
రావా?
రావమ్మాయి.
కారణం ఏంట్రా?
ఈ అంకెలలో తొమ్మిది అనేది దేవుడు, మిగతా అంకెలన్నీ జీవుడు. ఆ దేవుడు ఎన్ని యుగాలు మారిపోయినా, ఎన్ని కాలాలు మారిపోయినా ఆయన ఎలాగే స్థిరుడో,
స్థిరుడో
ఈ తొమ్మిది కూడా అలాగే స్థిరత్వం కలిగినటువంటిది. మిగతా అంకెలు జీవుడు. ఈ జీవుడు ఏమనుకుంటాడు? నాకు రోజు రోజుకి వయసు పెరుగుతుంది, నేను వయసున వాడిని అయిపోతున్నాను అనుకుంటున్నాడు.
కానీ
కాటికి దగ్గర అయిపోతున్నానని తెలుసుకోలేకపోతున్నాడు. కావాలంటే ఉదాహరణకి ఎనిమిది తీసుకోండి.
ఎనిమిది
ఎనిమిది ఒకట్లా,
ఎనిమిది
ఎనిమిది రెళ్ళ, ఒకటిన్నర కలుపు,
ఏడు
అంటే రెండు రెట్లు పెరిగేసరికి వాడు తరిగిపోయింది. అలాంటి దేవుడు ఎక్కాలే మనకు వచ్చావు,
బాగా నేర్చుకున్నారు.
అందుకే గొప్ప తెలివైన వాడిని అన్నమాట నేను.
తెలివైన వాడవే కానీ చేత కాదు.
గుణింతలు నాకురావా, నేను ఊరి మీద తిరగలేదు అనుకున్నావా? నాకు గొప్ప గుణింతాలు వచ్చు. కా గుణింతం
చదవరా,
కాకు సాగదీస్తే కాకు ఎగ్గొడితే కే కా కితకితలెడితే.
ఇదేంట్రా బాబు, ఇదేం గుణింతవరా?
కా గుణింతమో
గుణింతం ఇలా కాదు. నీకు రాకపోతే నన్ను అడుగు చెబుతాను. ఎక్కడ నేర్చుకున్నావు ఇవి?
కాదు చెప్పానా, ఊరి మీద తిరిగి నేర్చుకున్నానని. ఇలా పరువు ప్రతిష్ఠలు తీసేస్తావా? ఈ మహానగరం తీసుకొని వచ్చి
నీ పరువు తీయడమేంట్రా?
ఏదో అందరూ మాస్టారు మాస్టారు అంటున్నారని చెప్పి వీళ్ళందరూ ఏదో మాస్టారు చక్కగా చెప్తారంటే అందరూ కూడా ఇక్కడికి వచ్చారా? వాళ్ళ సమక్షంలో నేను నిజంగా మాస్టర్ని అనిపించుకోవాలనుకున్నాను, కానీ నాకు ఇలా పరువు తీసేస్తావా? మాస్టర్ని రూపు మాస్టర్ని చదువు సంజయ్ లేనోడికి బడి మాస్టర్ ఎవరు ఇచ్చేస్తాడు?
అంటే నీకు చదువు లేదా?
చదువు లేక నేను గొప్ప బాధలు పడిపోయానమ్మా.
ఏమిట్రా?
ఈ మధ్యన గంగోత్రి సినిమాకి వెళ్ళాను. ఆ సినిమా హాల్ లో గొప్ప బాధ పడిపోయాను.
ఏంట్రా బాధ? సీటు దొరకలేదా?
సీటు దొరక కాదు, నా పాటలు ఇదిగో కడుపు పూలిపోయింది.
అంత పని ఎందుకురా బాబు, సినిమా హాల్ లో మరుగు దొడ్లుంటాయి.
దొడ్లుంటాయి మరి దాని ముందే ఓ రాతలు ఉంటాయి.
రాతలంటే స్త్రీలు పురుషులేని ఉంటది.
అంత చక్కగా చదువుకొని వెళ్ళడానికి మనకు చదువు ఒకటి వస్తేనే అలాగని చెప్పి ఆ మగోళ్ళ దొడ్లోకి వెళ్లకుండా ఆడోళ్ళ దొడ్లోకి దూరిపోయింది. అందులో ఉన్న ఆడోళ్ళంతా యువతలకు ఈడ్చుకొచ్చి సీపురు కట్ట అందులోని ముంచి మరి బీప్ మీద బాధారమ్మా.
ఎంత అవమానం జరిగిందిరా!
నాకు చదువు లేకపోతే నీకేమిటే, నేను నిర్లక్ష్యం లేకుండా అందరికీ విద్య
అందరిది బాధ్యత
అనేది గుర్తెరిగి నాకు నాలుగు అక్షరాలు చెప్పితే ఈ వేళ నుండి ఖచ్చితంగా నేర్చుకుంటాను.
సరే నువ్వు అడిగావు కదా, చెబుతాను నేర్చుకో.
నాకు ఆ కాగుణంతో చెప్పి అమ్మా.
సరేరా, కా
కాకు దీర్ఘమిస్తే కాకుడిస్తే కాకుడు దీర్ఘమిస్తే కాకుమిస్తే కొమ్ము దీర్ఘమిస్తే
కుసర్గమిస్తే
డ్యామ్ పూల్ రాసు కెళ్ళు.
ఏమిట్రా తిట్లు?
ఆడపిల్లకి చెప్తాడు బుద్ధి లేని కదవా.
మన రాళ్ళకృష్ణ గారా?
రాంబాబు
చాలా
రాళ్ళుగా రాంబాబు
చాలా నెమ్మదిగా కూర్చున్నారు కదా, అబ్బాయిని ఎందుకు తిడుతున్నావు?
నీకు చిక్కాడు?
ఆ అబ్బాయి నన్ను చిక్కడం ఏంటి?
మరి చెక్కకపోతే గుణింతాలు చెప్పిందని ఒకసారి కయ్యం అన్నావు ఎందుకు?
మరి దద్దమ్మ, కయ్యం అనేది నేనే కాదు, కాకత్వం ఐచ్యం కిందనిస్తే అది కయ్య అవుతుంది.
అమ్మగారు ఈ ఐచ్యం ఎక్కడ పెట్టాలి?
క్రింద పెట్టాలి.
అదండి, కింద పెడితే కయ్యం అంటది. అక్షరం
అక్షరం అలా పలుకుబడుతుంది
అమ్మా. ఆ కయ్యం అనిపించే అక్షరం మనకెందుకు?
ఇది కావాల్సిందేంటి?
కెంపు.
కెంపు
ఆ కెంపు ఎలాగవుతుంది ఒకసారి తెంపు.
సరే, కాకత్వం ఇస్తే కే
అంటే మాయల పకీరు వారు ఏ పాట పాడమంటే ఆ పాటలన్నీ పాడతాయా? అయితే నేను మాయల పకీర్ని అనుకో.
అయితే
నువ్వు నా కోటలో ఉన్న పసిడి బొమ్మ అనుకుంటాను.
అనుకుంటే
నేను ఆజ్ఞాపించగానే ఆ పాట తప్పనిసరిగా పాడి వినిపించాలి.
మరంతా పకీరు కదా.
సరే, ఆల్ రసూలుల్లా కమీ కసూలుల్లా పత్రికా దర్వాజా ఖోలో. పసిడి బొమ్మ, నా మనస్సు ఆనందంగా ఉండాలంటే ఒక్క పాట పాడి వినిపించవి. అదే ఏం పాట అనుకున్నావు?
ఏం పాట?
వీరబ్రహ్మం గారి శిష్యుడు సిద్ధేంద్ర యోగి రచించిన చందమామ చందమామ అనే తత్వగీతాన్ని పాడి నన్ను ఆహ్లాదపరచవే పసిడి బొమ్మ అని ఆజ్ఞాపించాడు అనుకో.
అనుకో,
అప్పుడు ఆ పసిడి బొమ్మ ఆ పాట ఎట్లా పాడి వినిపిస్తుంది?
చెబుతానయ్యా. చిన్నది చందమామ పాము మాయ. జపమంత్రపు జ్ఞానము చేత చందమామ పాము అన్ని వేళ వెలుగుచున్నది, చందమామ పాము అన్ని కళ్ళలు వెలుగుచున్నది చందమామ.
మాయల పకీరుకు బుద్ధి లేకపోతే పసిడి బొమ్మకైనా బుద్ధి ఉండొద్దా?
ఏరా
ఇలాంటి చప్పటి పాటలు రా, హుషారైనటువంటి మా పల్లెటూరు పాటలు పాడియాలి.
అంటే ఈ పాటలు చప్పగా ఉన్నాయా?
మా పల్లెటూరు పసిడి బొమ్మలు పాడేస్తాయిరా దద్దా, గొప్ప పాటలు పాడేస్తాయి.
ఏం పాటలు రవి?
పప్ప పాటలు.
పప్ప పాటల?
ఏ గొప్ప పాటలు రా,
అంత చక్కగా ఉంటాయా?
పండగ నాడు చేసుకునే పప్పల కోసం ఈ ఆడపిల్లలంతా నీలాట్రేవికి వెళ్తూ ఎంత హుషారుగా పాడుకుంటారో తెలుసా మా పల్లెటూరులో?
ఏమని
వేసుకోండి గురుగారు. రవి చెల్లె రావణాచెల్లో రాయమ్మ బాలికి పొయ్యి మీద పెనమెట్టి మీ ఆడవాళ్ళు పెనంలో ఏం పోస్తారు?
నూనె వేస్తారు.
నూనె బాగా మరిగిన తర్వాత ఒక నీరు చొక్క పడ్డది అనుకో, ఏమవుద్ది?
మంటలు వస్తాయి.
కాబట్టి ఊరల్లో తగలబెడిపోతా. అందుకే సులువెరిగిన మా పక్కింటి పాపమ్మ పొయ్యి మీద ఎప్పుడు కూడా పెనమెట్టదు, రాత్రి పొయ్యిలోన సొక్కు చేస్తది పొయ్యి కిందనమాట. అందుకే ఈ పాడు
పాడేమో.
నా తప్పు అయితే ఒప్పెలకో చెప్పు.
నేను చెప్పనా?
నీకు వచ్చేది పల్లెటూరు జానపద పాట.
ఎందుకు రావు?
అది వస్తే ఆ పాట ఒప్పేమిటో, అది ఎలా ఉంటుందో, దాని సాహిత్యం ఏమిటో ముచ్చటగా మూడు ముక్కలు చెప్పమ్మాయి.
సరే బాబు.
మాట కారణ ఎత్తామని వాడుకుందామే. చూడమ్మా ఎంత హుషారుగా ఉన్నాయో, పాడించుకుంటే ఇటువంటి పల్లెటూరి జానపదాలు పాడించుకోవాలి, అప్పుడు హుషారుగా ఉంటాయి.
ఒరే నాయనా, ఎంత హుషారుగా ఉంటే అంత మంచిది అంటావు.
అంతే కదా.
ఒరే నాయనా, ఈ హుషారు తాత్కాలికమేనరా, మా చెల్లె మొట్టమొదటిసారి పాడింది కదా
ఆ సంగీత సాహితీపరమైన,
అటువంటి సాహితీపరమైన పాటలకు ప్రజా ఆదరణ ఉంటుంది అనమాట.
అందుకే మా ఆయన పకీరు కూడా సాహితీపరమైన పాటలు పాడించుకునేవాడు అనమాట. ఇంకా ఎటువంటి తమాషాలు జరిగేవమ్మాయి?
ఇంకా మట్టి ఏనుగులు మాట్లాడుతుంటాయి, అలాగే ఉక్కు స్తంభాలు ఊసలాడుతుంటాయి,
అలాగే కరెంటు స్తంభాలు కరుసుకుంటుంటాయి. ఊసలాడినప్పుడు ఊసలాడినప్పుడు కరెంటు స్తంభాలు ఎందుకు కరుచుకోవు?
నీకెందుకు వచ్చిందని?
అసలు ఆ ఊసలాట్లు ఎలా ఆడుతాయి?
ఎలా అంటే?
అంటే ఏ రకంగా?
ఓహో, ఎవరైనా
కాదు, భార్యా భర్తల్లాగా ఊసలాడతాయా, లేకపోతే మొగుడు పిల్లల్లాగా ఊసలాడతాయా?
భార్య భర్తలంటే మొగుడు పిల్లలేంటి?
తెలివి తక్కువ దద్దమ్మ, భార్యా భర్తలు మొగుడు పిల్లలు, మొగుడు పిల్లలే.
అంటే భార్య భర్తలు ఎలా ఉంటారు?
భార్యా భర్తలు అంటే ఒకరు తప్పితే ఇద్దరు పిల్లలని కని చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం, పరిమిత కుటుంబంలోనే పరమానందం ఉంది అని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి జంట, చూడ్డానికి కొండ పంట. అటువంటి వాళ్ళని చూసి పెద్దలు అంటారు,
ఏమంటారు?
ఇద్దరు పిల్లలతో ఇంపుగా ఎంతో సొంపుగా సంసారాన్ని సాగించకపోయారు, వాళ్ళయ్యా అసలైన భార్య భర్తలు అని అంతగానో పొగుడుకుంటారు.
ఇద్దరు పిల్లలు కలవారు భార్య భర్తలు,
అది
మరి మొగుడు పిల్లలంటే?
మొగుడు పిల్లలంటే ఆ భగవంతుడిచ్చిన సంతానం బలవంతంగా మనం ఎందుకు
హ్యాపీ?
ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది గాసేస్తారే, వాళ్ళందరి దగ్గర చులకన అయిపోతారు. వాళ్ళు కానీ బయలుదేరితే అప్పుడు ఈ మనుషులంతా అంటారు,
ఏమంటారు?
చూడరా, మొగుడు పిల్లలు బయలుదేరిపోయారు, ఆ వెనకత్తల మంద చూడే,
సంతానం ఎంత ఎక్కువైపోతే అంత చులకనైపోతారు అనమాట.
ఎంతకీ ఆ మొగుడు పిల్లలకు ఊసలాడడానికి కూడా మరి టైం ఉండదు.
ఊసలాట? ఎందుకని?
ఊసలాడడానికి ఎలా టైం ఉంటది? అమ్మకి అయ్యకి మధ్య ఐదుగురు పడుకుని పోతారా? మరి అలాంటప్పుడు వాళ్ళకి టైం ఎక్కడది?
ఓ అలాగా, సరే కానీ నాకు చిన్న అనుమానం.
ఏమిటి?
ఊసలాట అంటున్నావు కదా, ఎలా ఉంటాయని?
నీకు తెలియదా?
తెలియదురా.
అంటే నీకు పెళ్లి కాలేదా?
లేదు బాబు.
ఎప్పుడు కాలేదా?
పూర్తిగా పెళ్లి కాలేదు.
కాదు, ఒక్కడితో
పెళ్లి కాలేదని చెప్తున్నాను కదా.
పెళ్లి కాకముందే నీ ఇలాంటి పిల్లలు ఊసలాట్లు నేర్చుకోవాలి,
లేకపోతే
గొప్ప ప్రమాదం అమ్మా.
అంత ప్రమాదం ఉందా? ఒరే నాకు తెలియదురా, కాస్త నీకు తెలిస్తే చెప్పు.
అయితే నేను నేర్పుతాను, జాగ్రత్త నేర్చుకో.
సరే,
నేర్చుకునే ముందు నేనేమనుకోమంటే నువ్వు అది అనుకోవాలి.
ఒరే కష్టమేం కాదుగా,
ముందు కష్టంగా ఉన్న తర్వాత గొప్ప ఇష్టంగా ఉంటుంది.
సరేలే,
ఏమి లేదు, నీకు పెళ్లి అయిపోయింది అని అనుకో.
అనుకున్నాను.
నీకు పకోడీలు తినాలని కోరిక కలిగింది అనుకో.
అనుకున్నాను.
అప్పుడు ఆ పకోడీలు తెమ్మని మీ ఆయనతో ఎలా చెప్తావు?
ఎలా చెప్తాను? ఏమండి, పకోడీ తినాలని ఉందండి, ఒక 5 రూపాయలు పకోడీ తీసుకురండి అని చెప్తాను.
అంత గట్టిగా చెప్తే ఇంట్లో మరి అర్థం ఉండదా? ఈ మాట ఆలకించదా? ఓలమ్మో, నా కొడుకు కష్టం అంతా దీని పకోడీలకే వస్తుంది, దీని నోట్లో నువ్వు వండేట, దీని ఇల్లు నేల మీద కట్ట, దీనికి పిల్ల కొట్టుకుని కొత్త అని పిల్ల
కొందుకుంటా.
అత్తగారు కోడల పిల్ల కొందుకుంటే ఈ రోజుల్లో కోడలు తక్కువ తిన్నారా? ఈ కోడలు వెళ్ళి అత్త పిల్ల కొందుకుంటారు. ఇక అత్త కోడలు లడాయి, తెల్లారింటి తెప్పాలి సెపరేట్, ఎవరు పోయి ఆలిపోయే, ఎవరు పోయి ఆలిపోయే,
ఎంత ప్రమాదం ఉంది.
అదే ఊసలాట వచ్చింది అనుకో, ఎంత ఇబ్బంది ఉండదే.
మరి ఆ ఊసలాట ఎలా ఉంటది?
ఈ పకోడీల సంగతి ఎప్పుడు చెప్పాలంటే?
ఎప్పుడు అంటే దీనికి సమయ సందర్భాలు ఉండాలని.
ఉండాలి కదా. రాత్రి 8 గంటల భోజనం చేసేస్తాం, కంచాలు కడిగేస్తాం, మంచాలు పరిశేస్తాం.
అది కూడా చెప్పలేను.
చంపేశావు, మంచమే ఊసలాడడం సరైన చోటు. అక్కడ కష్ట సుఖాలు
మాట్లాడుకుని
మంచి చెట్లు ముచ్చటించుకొని ఈ పకోడీల సంగతి ఎలా
చెప్తావంటే,
నువ్వు తేలేదనుకో,
నాకో బ్రతికిట్టు.
అవునరా, మా చెల్లెమ్మ తనంత మెల్ల చెప్పావు కదా, కాస్త గట్టి చెప్తే ఏమవుద్ది?
గట్టి చెప్పింది పిల్లడు లేచిపోతాడు. ఇంకా పకోడీ ఇంటికి రాదు, అప్పుడు ఈడు ప్రారంభిస్తాడు.
ఏమని?
నాన్న నాకు పకోడీ, నాన్న నాకు పకోడీ. తెచ్చిన పకోడి అంతా అమ్మకే ఇచ్చేస్తావా మరి నాకు అని పిల్లడు మారం
చేస్తాడు.
అందుకే పిల్లడికి పికర్ ఉండకూడదు, ఇరుగు పొరుగు వాళ్ళకి వీడికడు ఉండకూడదు. అలాగే మాట్లాడివే
ఊసలాట.
ఆ ఉక్కు స్తంభాలు అలాగే ఊసలాడేవా?
చూడయ్యా, ఎవరైనా పరయ్య వాళ్ళ పకీర్ కోట్లో ప్రవేశిస్తే వాళ్ళ రాక కోసం పకీరి చెవులు రహస్యంగా చెప్పేవన్నమాట.
ఇంకా అటువంటి తమాషాలు జరిగాయి. ఇంకా
ఈ రహస్య మార్గాలలో కిటికీలు ద్వారాలు అమర్చబడి ఉన్నవి. మరి ఆ ద్వారం
ఏ దుర్గ మహంకాళి
అంటేనే ఆ ద్వారం తెరుచుకుండేది. ఈ రహస్యం పకీరుకు తప్ప పొరడెవరికి
తెలియదు.
ఇంతకో పకీరు వాడు ఎటువంటి వాడు? అతని గుణాలు ఎలాంటివో మన అన్నీ చెబుతాడు.
ఆ మాయల పకీరు ఎటువంటి వాడు? అతని గుణగణాలు ఏమిట్రా?